சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ரெண்டவ அத்தியாயம் பதக்குண்டவ ஸ்லோகம். ஸ்ரீ பகவானுவாசே அசோச்யானன்வசோச்யஸ்வம் ப்ரஜ்ஞாவாதாம்ச பாஷசே கதாசூன கதாசூன்ச நானுஷோசந்தி பண்டிதாஹ. கிருஷ்ண பரமாத்மா அர்ஜுனுடிக்கு ஆத்மபோதனு பிராரம்பிஸ்துன்னாரு. ஈ மொதட்டி ஸ்லோகல்லோ ப்ரதிஜ்ஞ சேசினட்லுகா செப்துன்னாரு. ஏமிட்டி ஆ ப்ரதிஜ்ஞா வாக்கியம் அண்டே, జ్ఞానులైన వాళ్ళు జరిగిపోయిన దాని గురించి, జరగవలసిన దాని గురించి దుఃఖించరు అన్నారు. పండితాః న అనుశోచంతి, అనుశోచంతి అంటే దుఃఖించడం. శుచ్ ధాతు, శుచ్ అంటే శోకం, దుఃఖించడం. పండితులైన వాళ్ళు అంటే జ్ఞానులు, అంటే ఆత్మజ్ఞానం కలిగిన వారు అని అర్థం. ఆత్మ జ్ఞానము కలిగిన వారు ఎప్పుడూ కూడా దుఃఖించరు అన్నారు. దేని గురించి దుఃఖించరు అంటే, జరిగిపోయిన దాన్ని గురించి దుఃఖించరు అంటే భూతకాలం దాన్ని గురించి దుఃఖించరు. అదేవిధంగా ఎప్పుడో జరగబోయేది భవిష్యత్తులో దాన్ని గురించి కూడా దుఃఖించరు అన్నారు. మనిషికి దుఃఖం ఎందుకు వస్తుంది అంటే, మనకు ఇష్టమైనటువంటిది దూరమైనప్పుడు దుఃఖం వస్తుంది. మనం ఇష్టపడేటువంటిది దూరమైతే దుఃఖం వస్తుంది. ప్రియ వియోగం, ప్రియమైనటువంటిది వియోగమైనప్పుడు, విడిపోయినప్పుడు మనకు దుఃఖం వస్తుంది. అదేవిధంగా దుఃఖం రావడానికి రెండవ కారణం, మనకి ఇష్టం కానిది మనకు దగ్గరికి వస్తే అప్రియ సంయోగం అన్నారు. మనకి ఇష్టం లేనిది మన దగ్గరికి వచ్చిందనుకోండి, మనకు దుఃఖం వస్తుంది. కనుక ఈ రెండు కారణాలు దుఃఖం రావడానికి. ఇప్పుడు నీకు అటువంటి దుఃఖం రావాల్సిన అవసరం లేదు అర్జున అన్నాడు. ఎందుకంటే ప్రియ వియోగము లేదు, దుఃఖ సంయోగము లేదు. నీకు నీకు ప్రియమైనటువంటి వాళ్ళందరూ ఇంకా వియోగం పొందలేదు కదా, ఎందుకు దుఃఖపడుతున్నావు? దుఃఖపడవలసిన పని లేదు. దుఃఖ సంయోగం, దుఃఖం వస్తుందేమోనని భయపడుతున్నావా? ఇంకా దుఃఖం రాలేదు నీకు, కనుక నువ్వు దుఃఖపడవలసిన పని లేదు. మామూలుగా ప్రపంచంలో మనుషులు దుఃఖపడటానికి కారణం ఇటువంటివే. ఇష్టమైనవి దూరమైనప్పుడు దుఃఖం వస్తుంది, ఇష్టం కానివి దగ్గరైనప్పుడు దుఃఖం వస్తుంది అన్నారు. అందుకనే కొంతమంది వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ సంతోషాన్ని ఇస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళితే అక్కడ వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంటారు. కొంతమంది వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతే అవతల వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంటారు. వీళ్ళు వెళ్ళిపోతే చాలు నాయన అన్నారు. వాళ్ళు కనుక అప్రియమైనది కనుక వెళ్ళిపోతే సంతోషం వస్తుంది. వాళ్ళు ఎప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతే అక్కడి నుంచి సంతోషం వస్తుంది. కొంతమంది వస్తే సంతోషం వస్తుంది, కొంతమంది వెళ్ళిపోతే సంతోషం వస్తుంది. అట్లాగే ఇక్కడ అర్జునుడు అశోచ్యాన్ అన్వశోచ, నువ్వు శోచింపవలసిన పని లేని వాళ్ళ మీద నువ్వు శోచిస్తున్నావు అన్నాడు. అశోచ్యాన్ అంటే వారు భీష్మద్రోణులు శోకించ తగిన వారు కాదు అని అర్థం. ఎందుకంటే బతికున్నారు కదా వాళ్ళు, వర్తమాన కాలం ఇప్పుడు బ్రతికున్నారు కదా వాళ్ళు, నువ్వెందుకు శోకించడం అన్నారు. అశోచ్యాన్ అన్వశోచ గతాసూన్ అగతాసూన్ అన్నారు. గతాసూన్ అంటే ఏంటి, ప్రాణం పోయిన వాళ్ళు. అగతాసూన్ అంటే ప్రాణం పోని వాళ్ళు. ఈ భీష్ముడు ప్రాణం పోయిన వాళ్ళు కాదు, ప్రాణం పోతుందేమో. అగతాసూన్ అంటే ప్రాణం పోయిన వాళ్ళు కాదు, గతాసూన్ అంటే ప్రాణం పోయిన వాళ్ళు, అగతాసూన్ అంటే ప్రాణం పోని వాళ్ళు. ఉన్నవాళ్ళని గురించి ఎవడన్నా దిగులు పడతాడా? వాళ్ళు వర్తమాన కాలంలో ఉన్నారు. ఇప్పుడు పోయిన వాళ్ళ కోసం దిగులు పడకూడదు, ఉన్నవాళ్ల కోసం దిగులు పడకూడదు. ఎందుకంటే పోయిన వాళ్ళు పోయినారు, ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, ఇంకెందుకు దిగులు పడాలి? ఇప్పుడు అర్జునుడు, భీష్ముడు, ద్రోణుడు వాళ్ళు ఉన్నవాళ్ళు, ఇక్కడ ఇంకా బతికే ఉన్నారు వాళ్ళు, అయినా దిగులు పడుతున్నాడు. కనుక వాళ్ళు అసోచ్యా అన్నారు. బ్రతికిన వాళ్ళ గురించి ఎవళ్ళు దిగులు పడరు, శోకించరు అని అర్థం. బ్రతికిన వాళ్ళ గురించి ఎవడైనా శోకిస్తాడా? ఎవరైనా శోకిస్తారంటే గతాసూన్ అగతాసూన్ పండితులైన వాళ్ళు పోయిన వాళ్ళ గురించి ఉన్నవాళ్ల గురించి దుఃఖించరు. గతాసూన్ అగతాసూన్. సూన్ అంటే ఏం చెప్పాను, తొందరగా అని కాదు. సూన్ అంటే ఇంగ్లీష్లో తొందరగా అని అర్థం, అట్లా కాదు. సూన్ అంటే అసూన్ అంటే ప్రాణాలు, అసూన్ అంటే ప్రాణాలు. గతా అసూన్ అంటే పోయిన ప్రాణాలు, ఆ గతాసూన్ అంటే పోని ప్రాణాలు. పోని ప్రాణాలు అంటే ఏమిటి, ఉన్న ప్రాణాలు. ఉన్న ప్రాణాలు అంటే ఏమిటి, జీవిస్తున్న వాళ్ళు అని అర్థం. జీవిస్తున్న వాళ్ళ గురించి ఎవరు శోకించరు అర్జున. గతాసూన్ అగతాసూంచ పండితాహన అనుశోచంతి, పండితులు దుఃఖపడరు. కానీ నువ్వు పండితుల్లాగా మాట్లాడుతున్నావు. మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి ఉండకూడదు కదా. ఏది మాట్లాడితే అదే చెయ్యాలి, అవునా? ఏది మాట్లాడితే అదే చెయ్యాలి. నువ్వేం మాట్లాడావు, ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నావు, అన్నీ చెప్తున్నావు, పండితుల్లాగా మాట్లాడుతున్నావు. నువ్వు ఎలా ప్రవర్తించాలి, పండితుల్లాగా ప్రవర్తించాలి. కానీ నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, అపండితుల్లాగా ప్రవర్తిస్తున్నావు. కనుక మనం మాట్లాడేదానికి చేసేదానికి పొంతన ఉండాలి. మనం భగవద్గీత చదువుతున్నప్పుడు భగవద్గీతకి తగినట్లుగా మనం ప్రవర్తించాలి. లేకపోతే ఇంట్లో వాళ్ళు అడుగుతారు, భగవద్గీతకి వెళ్తున్నావు కదా, నీకు కోపం తగ్గలేదా అంటారు. అంటే నువ్వు భగవద్గీతకి వెళ్లే వాళ్ళందరికీ కోపం రాకూడదు, అది ఇంట్లో వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. కోపం తెచ్చుకోకూడదు, విసుగు తెచ్చుకోకూడదు. భగవద్గీత క్లాస్కి వెళ్లే వాళ్ళు సత్యమునే పలుకవలెను. అంటే మనందరి మీద వాళ్ళకి ఎంత విశ్వాసమో చూడండి. వాళ్ళు పాటిస్తారా లేదా అది వేరే, మనం భగవద్గీత క్లాస్కి వెళితే ప్రశాంతంగా ఉండాలి, కోపం తెచ్చుకోకూడదు. అందుకని మనం చేసే పనికి, మనం మాట్లాడే మాటలకి ఇంట్లో సంబంధం ఉండాలి. లేకపోతే స్వామిని ఏం చెప్తున్నారు నీకు అని నన్ను అడుగుతారు, స్వామిని అడుగుతారు. ఆ క్లాస్కి వెళుతున్నావా, ఏం చెప్పడం లేదా నీకు స్వామిని వారు కోపం తెచ్చుకోకూడదని అని అంటారు. అప్పుడు స్వామిని పేరెత్తంగానే ఇంకొంచెం కోపం వస్తుంది మనకి, ఇంకొంచెం కోపం వస్తుంది. అందుకని మన ఇంట్లో వాళ్ళు మన క్లాస్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. అర్థమైందా? ఇదే చెప్తున్నా ముందే, నాకే తెలుసు. మన క్లాస్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఒక్కొక్కసారి జాగ్రత్తగా ఉండండి అంటున్నాను. అందుకని మాట్లాడేదానికి చేసేదానికి సంబంధం ఉండకపోతే ఇట్లా అర్జునుడు ఎలా చేస్తున్నాడు చూడండి. కనుక అయిపోయిన దాని గురించి బాధపడుతుంటారు. దానికి ఒక కథ చెప్తారు. ఏమిటంటే, ఒక ఆవిడ భార్య భర్తలు ఇద్దరు రైల్లో ప్రయాణం చేస్తున్నారు. చాలా దూరం వెళ్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తుంటే ఆవిడకి దాహం వేసింది. దాహం వేస్తే ఆయన అడుగుతుంది భర్తని, ఏమండి నాకు దాహం వేస్తున్నది, దాహం వేస్తున్నది అంటుంది. ఆయన అన్నాడు, పక్క స్టేషన్ వచ్చినప్పుడు మంచినీళ్ళు తెచ్చిస్తాను, అంతవరకు నువ్వు ఓర్చుకో అన్నాడు. ఆయన చెప్పిన తర్వాత కూడా నాకు దాహం వేస్తోంది, నాకు దాహం వేస్తోంది. ఈయన అంటున్నాడు వచ్చే స్టేషన్ లో వచ్చినప్పుడు పట్టిస్తాను అంటున్నాడు. చెప్పినా సరే మళ్ళీ ఆ స్టేషన్ చాలా దూరం ఉంది ఇంకా రావడానికి, దాహం వేస్తుంది అంటుంది అని ఇంకా దాహం ఎక్కువైంది ఆవిడకి. దాహం అయినప్పుడు మనం మాట్లాడితే ఏమవుతుంది, ఇంకాస్త నోరు ఎండిపోతుంది అవునా. దాహం వేసినప్పుడు మాట్లాడితే ఇంకాస్త నోరు ఎండిపోతుంది. ఆయన చెప్తున్నా కూడా ఇవిడ దాహం అవుతుంది అంటూనే ఉన్నది. సరే స్టేషన్ వచ్చింది, ఆయన దిగాడు, నీళ్లు తీసుకొచ్చాడు, ఇచ్చాడు, తాగింది, మంచినీళ్ళు తాగింది. తాగిన తర్వాత మళ్ళీ ట్రైన్ బయలుదేరిన తర్వాత మళ్ళీ చెప్తుంది, నాకు ఇందాక దాహంగా ఉంది, ఇందాక దాహం వేసింది, చాలా దాహం వేసింది, ఎంత దాహం వేసిందో అని చెప్తుంటుంది అనమాట ఆవిడ. అంటే ఏమిటి, జరిగిపోయింది దాని గురించి. మనుషులు ఏం చేస్తారంటే ఇట్లా ఉంటారన్నమాట, మనం మాట్లాడేవన్నీ ఇట్లాగే ఉంటాయి. కనుక జరిగిపోయిన దాని గురించి ఎందుకు బాధపడటం మనిషి? కనుక జరగవలసిన దాని గురించి, జరిగేదాని గురించి మనం ఎట్లా ఉండాలి అనేది నేర్చుకోవాలి మనిషి. దిగులు పడటం కాదు కావలసినది, మన కర్తవ్యం ఏమిటి అని తెలుసుకోవాలి. నాయన అర్జున, నువ్వు పండితుల్లాగా మాట్లాడుతున్నావు కానీ అజ్ఞానిలాగా మాట్లు ప్రవర్తిస్తున్నావు అన్నాడు. ఇప్పుడు 12వ శ్లోకం నుంచి ఆత్మబోధ మొదలవుతుంది. చదువుతాం శ్లోకం. ఈ శ్లోకానికి ఒకటే ఒక కారణం చెప్పాను పోయిన వారం, అజ్ఞానం అని చెప్పాను. అజ్ఞానం అనేదానికి ఏమిటి కారణం అంటే, అజ్ఞానానికి కారణం అంటే అజ్ఞానమే. అజ్ఞానం వలన దుఃఖం వస్తుంది. ఇప్పుడు మనందరికీ ఎప్పుడైనా దుఃఖం వచ్చిందంటే ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా దుఃఖం వస్తే ఎందుకు వచ్చింది దుఃఖం అని ప్రశ్న వస్తుంది. నాకు ఎందుకు ఈ దుఃఖం అన్నాడు. ఎవరు చెప్తారంటే లోకల్ డాక్టర్ని అడుగుతావా పోయి, డాక్టర్ గారు జ్వరం ఉంది నాకు మందు ఇవ్వండి అన్నట్లు అడగలేవు ఎక్కడ, లోకల్గా వెళ్ళి. వైరస్కి మందు లేదుట, వైరస్ వస్తే దానికి మందే లేదు, బ్యాక్టీరియాకు మందు ఉంది. బ్యాక్టీరియల్ ఫీవర్ అంటారు చూసారా, దానికి మందు ఉంది, వైరస్కి మందే లేదు. అట్లాగే ఈ అజ్ఞానం అనే బ్యాక్టీరియా, వైరస్ కాదు ఇది, అజ్ఞానం అనే బ్యాక్టీరియా దానికి మందు ఉన్నది. అజ్ఞానానికి వ్యతిరేక పదం ఏమిటి, జ్ఞానం. కొన్ని బ్యాక్టీరియా ఏమిటి, యాంటీ బ్యాక్టీరియా అన్నారు, దానికి మందు జ్ఞానం. అప్ప వైరస్ లాంటిదైతే మనం కష్టపడేవాళ్ళం, బ్యాక్టీరియా లాగా దానికి మందు ఉన్నది. కనుక జ్ఞానం వలననే అజ్ఞానం పోతుంది. కనుక దుఃఖం పోవాలా లేదా, పోవాలి. అప్పుడు ఏం చేయాలి, జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే ఏం చేయాలి, 12వ శ్లోకం చదవాలి. 12వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు చదివితే జ్ఞానం వస్తుంది. ఇప్పుడు అది మన దుఃఖం పోవడానికి మందు తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం తయారు చేసుకుని అక్కడ పెట్టుకొని చూసుకోవడానికి కాదు, మందు తయారు చేసుకొని అలమర్లో పెట్టుకొని చూసుకుంటూ ఉంటే వ్యాధి పోతుందా? ఏం చేయాలి, ఆ మందుని సేవించాలి. మందు సేవించాలి, ఆ ఔషధాన్ని సేవిస్తే, జ్ఞాన ఔషధాన్ని సేవిస్తే వ్యాధి, అజ్ఞానం అనే వ్యాధి పోతుంది. అజ్ఞానం అనే వ్యాధి పోతే శోకం అనేటటువంటి సింప్టమ్స్ పోతాయి, దుఃఖం అనే సింప్టమ్ పోతుంది. ఆహా ఎంత బాగుంటుంది అప్పుడు కదా. వ్యాధి ఉన్నవాడు సుఖంగా ఉంటాడా? వ్యాధి ఉన్నవాడు సుఖంగా ఉండగలరా? ఉండలేరు. వ్యాధి పోతే సుఖంగా ఉంటాం. ఇప్పుడు మనకు అందరికీ ఉన్నటువంటి పబ్లిక్ వ్యాధి ఏమిట్రా అంటే అజ్ఞానం. ఈ అజ్ఞానం అనే వ్యాధి పోవాలంటే జ్ఞానం అనే ఔషధాన్ని తీసుకోవాలి. ఆ జ్ఞానం అనే ఔషధాన్ని తీసుకున్నప్పుడు అజ్ఞానం అనే వ్యాధి పోతే శోకం అనేటటువంటి సింప్టమ్స్ అన్ని పోతాయి అన్నారు. ఎలాగండి అంటే 12వ శ్లోకం. నత్వే వాహం జాతు నాశం, నత్వం నేమే జనాధిపాహం, నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఇప్పుడు ఆత్మబోధ మూడు అంచెలుగా మూడు మెట్లుగా చేస్తున్నారు కృష్ణ పరమాత్మ. ఎలా అంటే ఆధ్యాత్మిక దృష్ట్యా తత్వదృష్ట్యా మొదటి మెట్టు, రెండవ మెట్టు ధర్మదృష్ట్యా ధార్మిక దృష్ట్యా నైతిక దృష్ట్యా, మూడవ మెట్టు ఏమిటంటే లౌకిక దృష్ట్యా ప్రాపంచిక దృష్టితో చూసినా కూడా నువ్వు దుఃఖపడవలసిన పని లేదు. ఆత్మదృష్టి లేక ఆధ్యాత్మిక దృష్టి లేక తత్వదృష్టి, అది 12 నుంచి 25వ శ్లోకం వరకు తత్వదృష్ట్యా బోధన. 25 తర్వాత నైతిక దృష్టి అంటే ధార్మిక దృష్టి. ఆధ్యాత్మిక పరంగా చూసినా నువ్వు దుఃఖించవలసిన పని లేదు, ధర్మపరంగా చూసినా నువ్వు దుఃఖించవలసిన పని లేదు, ప్రాపంచిక పరంగా అంటే లౌకిక పరంగా చూసినా కూడా నువ్వు దుఃఖించవలసిన పని లేదు, నువ్వు యుద్ధం చెయ్యాలి అని అర్థం. ఇప్పుడు యుద్ధమే కదా దుఃఖానికి కారణమైంది అర్జునుడికి. దుఃఖం చేస్తే యుద్ధం చేస్తే నాకు దుఃఖం వస్తుందంటున్నాడు, యుద్ధం చేస్తే నాకు దుఃఖం వస్తుందన్నాడు. కనుక యుద్ధం చేస్తే దుఃఖం రాదు నాయన, యుద్ధం చేస్తే దుఃఖం రాదు. ఏ దృష్టితో చూసినా కూడా దుఃఖం రాదు. ఆధ్యాత్మిక దృష్టితో చూసినా యుద్ధం చేసినా దుఃఖం రాదు, ధార్మిక దృష్టితో చూసి యుద్ధం చేసినా దుఃఖం రాదు, ప్రాపంచిక దృష్టితో చేసినా కూడా దుఃఖం రాదు. ఇప్పుడు ఈ మూడు రకాలైన దృష్టిలు మనం చూడాలి. మొదటిది ఆధ్యాత్మిక దృష్టి, అది ప్రాధాన్యం ముఖ్యమైనటువంటి దృష్టి తత్వదృష్టి. ధార్మికం నైతికం ధార్మికం, నైతికం ధార్మికం ఒకటే, మోరల్ మోరల్ యాంగిల్ ఎథికల్ యాంగిల్ అంటారు. ఈ దృష్టితో చూసినా కూడా అది యుద్ధం చెయ్యాలి, ప్రాపంచిక దృష్టితో అందరు మనుషుల దృష్టితో చూసినా కూడా యుద్ధం చేయాలని రెండవ పక్షం. మొదటి పక్షం ఏమిటంటే ఆధ్యాత్మిక దృష్టి, అది చూస్తున్నాం ఇప్పుడు. ఈ ఆధ్యాత్మిక దృష్టి చాలా కష్టమైనది. నాకు ఈ ఆధ్యాత్మిక దృష్టి అంతా నాకు అర్థం కాదండి అంటే తర్వాత చూస్తాం ధర్మదృష్టి, ఇప్పుడు తత్వదృష్టి చెప్తాను మొదట, ఇది చూద్దాం నీకు అర్థం అవుతుందేమో ప్రయత్నం చెయ్యి అంటున్నాడు. ఏమిటి ఆ తత్వదృష్టి అంటే ఆత్మ అనేటువంటిది నశించదు అంటున్నారు. ఆత్మ అనేటువంటిది నశించదు, దానికి మరణం లేదు, ఆత్మకి మరణం లేదు. ఆత్మ లక్షణాలు చెప్తున్నారు, ఆత్మ లక్షణాలు చెప్తున్నారు 12 నుంచి 25వ శ్లోకం వరకు. ఆత్మ లక్షణాలు ఏమిటి, కొన్ని లక్షణాలు చెప్తాను నోట్ చేసుకోండి, అవి ఏ ఏ శ్లోకాల్లో వస్తాయో మనం అక్కడ టాలీ చేసుకోవాలి. మొదటిది ఆత్మ నిత్యః, నిత్యః ఆత్మ నిత్యః, నిత్యః అంటే సత్యః శాశ్వతం ఎప్పుడూ ఉంటుంది అని అర్థం. మొదటి లక్షణం ఆత్మస్వరూప లక్షణం నిత్యః. ఈ యొక్క నిత్యః అనేదాన్ని 12, 13, 14, 15 శ్లోకాల్లో చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు మొదటి లక్షణం 12, 13, 14, 15 ఈ 4 శ్లోకాల్లో ఆత్మ ఏ విధంగా నిత్యం అని చెప్తున్నారు. తర్వాత రెండవ లక్షణం, ఆత్మ యొక్క రెండవ లక్షణం సత్యః అని వేరే తీసుకోండి. సత్యః ఆత్మ నిత్యః అనే చోట సత్యః చెప్పాను, సత్యహకు బదులుగా అజః అని రాసుకోవాలి. ఆత్మ అజః, మొదటిది నిత్యః లేక అజః, రెండవ లక్షణం ఆత్మ సత్యః. సత్యః అంటే ఎల్లప్పుడూ ఉండేది, 16వ శ్లోకంలో చెప్తారు దాని గురించి. ఆత్మ సత్యః అనే విషయం 16వ శ్లోకం. తర్వాత 3వ లక్షణం ఆత్మ సర్వగత అంతటా వ్యాపించి ఉన్నది. గత అంటే వ్యాపించడం. ఆత్మ సర్వగత. ఈ విషయాన్ని 17వ శ్లోకంలో చెప్తారు. ఇక్కడే 17వ శ్లోకం ఆత్మ సత్య సర్వగత. 3వది 4 ఆత్మ అప్రమేయ. ఆత్మ అప్రమేయ అనే విషయం 18వ శ్లోకంలో వస్తుంది. 18వ శ్లోకం 5వ లక్షణం ఆత్మ అకర్త అభోక్త. ఆత్మ అకర్త అభోక్త. ఈ శ్లోకాల నెంబర్లు తర్వాత చెప్తాను. 6వ లక్షణం ఆత్మ నిర్వికార. ఆత్మ నిర్వికార 6వ లక్షణం. తర్వాత 7 లక్షణం ఆత్మ ఏక. ఆత్మ ఏక. 8వ లక్షణం ఆత్మ అసంగ. ఆత్మ అసంగ. ఈ 7, 8 అంటే ఏక అసంగ అనేది 21వ శ్లోకంలో చెప్పబడింది. 21వ శ్లోకంలో. ఇప్పుడు మనం ఈ 8 లక్షణాలు గుర్తుపెట్టుకోండి. ఈ లక్షణాలు బాగా అర్థం చేసుకోవాలి మనం. 21వ శ్లోకం వరకు వస్తాయి. 12వ శ్లోకం అర్థం చెప్తాను ఇప్పుడు. నత్వేవాహం జాతు నాశం. ఇక్కడ దీని సారాంశం చెప్తాను కొంచెం. ఇవన్నీ కూడా సాంకేతిక పదాలతో కూడినటువంటిది. టెక్నికల్ టర్మ్స్ అంటారు అవన్నీ. కొంచెం కష్టమైన భాగం, శ్రద్ధతో వినాలి. సాంకేతిక పదాలంటే ఏంటి? టెక్నికల్ టర్మ్స్. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఆత్మ ఎప్పుడూ ఉంటుంది అని చెప్పాలి. ఆత్మ ఎప్పుడూ ఉంటుంది అని చెప్పాలి. నిత్య అంటే కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు తెలుసా? ఆత్మ ఎప్పుడూ ఉండదు అనేటువంటిది లేదు అంటున్నారు. చూడండి, అంటే వ్యతిరేక పదంలో చెప్తున్నారు. వ్యతిరేకార్థంలో అంటారు, డబుల్ నెగిటివ్ అంటారు. ఆత్మ లేకపోవడం అనేటువంటిది లేదు అంటే ఏమిటి? ఉన్నది అని అర్థం. చూడండి, అర్జున, ఆత్మనైన నేను ఎప్పుడూ లేకపోవడం అనేది లేదు అన్నారు. ఆత్మ ఎప్పుడు ఉంటుంది అంటే సరిపోతుంది కదా. ఇలా ఎందుకు చెప్పడం అంటే, మనం క్లాసుకు వస్తామా రామా అని చెప్పి పరీక్ష. ఆత్మ ఎప్పుడూ ఉంటుంది అని చెప్పే బదులుగా ఆత్మ ఎప్పుడూ లేకపోవడం అనేది లేదు అన్నారు. ఆ భాష చూడండి, నత్వే వాహం. నేను ఇప్పుడు ఈ ఆత్మ అనేది ఏమిటి? కృష్ణ పరమాత్మ తనను ఆత్మగా చెప్తున్నాడు. ఆత్మస్వరూపమైన నేను, అర్జున, ఎప్పుడు లేకపోవడం అనేది లేదు. నేనే కాదు, నువ్వు కూడా, నువ్వు కూడా లేకపోవడం అనేది లేదు. నువ్వు కూడా లేకపోవడం అనేది లేదు అంటే నువ్వు కూడా ఎప్పుడూ ఉన్నావు. 3, ఈ రాజులందరూ ఉన్నారు చూసావా, జనాధిపాహ. ఈ రాజులందరూ కూడా ఎప్పుడూ లేకపోవడం అనేది లేదు అంటే ఎప్పుడూ ఉన్నారు. ఎప్పుడూ ఉన్నారు. నేను ఎప్పుడూ ఉన్నాను, నువ్వు ఎప్పుడూ ఉన్నావు, వాళ్ళు ఎప్పుడూ ఉన్నారని చెప్తే ఎంత హాయిగా ఉంటుంది మనకు. అలా చెప్తే కృష్ణుడికి మనకు ఏమిటి తేడా? కృష్ణుడు గొప్పవాడు కదా, అందుకని ఆయన కొంచెం లాంగ్వేజ్ అట్లా తిప్పి చెప్తారంతే. నేను లేకపోవడం అనేది లేదు, నువ్వు లేకపోవడం అనేది లేదు, ఈ రాజులందరూ లేకపోవడం అనేది లేదు అంటే మనం ఎప్పుడూ ఉన్నాం. ఇప్పుడు ఎప్పుడు ఉన్నామంటే శరీరమా? శరీరం ఎప్పుడు ఉంటుందా? ఉండదు కదా. అప్పుడు కృష్ణుడి దృష్టి ఏమై ఉండాలి? ఆత్మ. ఇప్పుడు చూడండి శ్లోకం. అహం జాతు న ఆసం ఇది న. జాతు అంటే ఎప్పుడు అని అర్థం. అంటే ఒకప్పుడు భూతకాలంలో, భూతకాలంలో నేను లేను అనేది లేదు. అహం నేను, న ఆసం న, నేను లేను అనేది లేదు. తర్వాత త్వం న ఇతి న, త్వం నీవు, న అనే ఉన్నది అంతే శ్లోకంలో, ఇంకేం లేదు. త్వం న ఆసీహి ఇతి న అని సప్లై చేసుకోవాలి సంస్కృతంలో. న ఆసీహి, ఆసమ్మకి ఆసీహి మధ్యమ పురుష, నీవు లేకపోవడం అనేది లేదు. నీవు న ఆసీహి అంటే లేకపోవడం, పాస్ట్ టెన్స్ భూతకాలం. లేకపోవడం అనేది న లేదు అంటే ఏమిటి, నువ్వు ఎప్పుడూ ఉన్నావు, నీవు లేవు అనేది లేదు అన్నారు. దెర్ ఇస్ నో అబ్సెన్స్ ఫర్ యూ అని అర్థం. ఇమే జనాధిపాహ, ఈ రాజులందరూ కూడా, ఇమే అంటే ఈ రాజులందరూ, ఎవరు ఈ యుద్ధరంగంలో ఉన్న రాజులందరూ, ఇమే జనాధిపాహ, జనులను పాలించు రాజులు జనాధిపాహ, ఈ జనులను పాలించే రాజులు జనాధిపాహ, వీళ్ళందరూ కూడా న జాతు ఇతి న, వీడు లేరని లేదు. ఇదంతా చెప్పిన తర్వాత భూతకాలం గురించి చెప్పారు. ఇంతవరకు భూతకాలంలో మనం లేమని లేదు అంటే మనందరం ఉండి ఉన్నాము, ఉంటే మరి ఎందుకు కనపడలేదు అన్నారు. కనపడటానికి శరీరం ఉండాలి కదా, అప్పుడు శరీరం లేదు కనపడటానికి, ఇప్పుడు శరీరం ఉన్నది, శరీరం లేకపోతే కనపడం. కనుక అప్పుడు ఉండి ఉన్నాము కానీ శరీరం లేదు కనపడటానికి, అది ఎట్లా అండి అర్థమవుతుంది అన్నారు. ఇది ఎలా అర్థమవుతుంది, మనం ఉన్నాం అంతకుముందు, మీరు చూసారా, కానీ ఉన్నాం అంటున్నాం, కానీ ఉన్నామని మనం తెలుసుకోవాలి ఎలా. ఉదాహరణకి ఉన్నామని తెలుసుకోవాలి అంటే దానికి ఒక రూపం కావాలి. ఉదాహరణకి ఇప్పుడు ఈ మైక్ తెలుస్తుందా మీకు, తెలుస్తున్నదా, తెలుస్తుంది. అదేవిధంగా నా చెయ్యి తెలుస్తుందా, తెలుస్తుందా. ఈ దీని మీద ఇది తెలియడానికి కారణం ఏమిటి, ప్రకాశం. ఆ ప్రకాశం ఉండబట్టి కదా తెలుస్తుంది. కనుక ఇప్పుడు ఈ మైక్ తెలియడానికి మనకు ప్రకాశం ఉందని తెలుస్తున్నదా లేదా, ఎలా తెలిసిందంటే మైకు తెలుస్తున్నది కనుక ప్రకాశం ఉన్నది అని తెలుస్తున్నది. అదేవిధంగా ఇప్పుడు నా చెయ్యి ఇక్కడ పెట్టాను, నా చెయ్యి తెలుస్తున్నదా మీ అందరికీ, ఎలా తెలుస్తుంది, ప్రకాశం వల్ల తెలుస్తుంది. ఇప్పుడు ఈ మైక్కి లైట్కి మధ్యలో ప్రకాశం ఉందా లేదా, కనపడుతుందా, ఎందుకని, ఇక్కడ మైక్ ఉంది ప్రకాశం అని తెలుస్తున్నది, ఇక్కడ చెయ్యి మీద ప్రకాశం పడింది చెయ్యి తెలుస్తుంది, ఈ మధ్యలో ఆ లైట్ పడుతుందా లేదా, మరి లైట్ కనపడుతుందా మీకు, అంటే లైట్ ఉన్నదా లేదా. అదేవిధంగా అర్థమైందా, అబ్బా ఆ దేవుడికి మొక్కుకోవాలి మనందరం, ఇది అర్థమైతే చాలు. కనుక ఒక వస్తువు ఉంటే కానీ ఆ ప్రకాశం అనేది ఉన్నదని మనకు తెలుస్తుంది, లేకపోతే ఆ ప్రకాశం ఎలా తెలుస్తుంది. ఇప్పుడు ప్రకాశం ఉన్నదని ఎలా తెలుస్తుంది, వస్తువు తెలియడం వల్ల ప్రకాశం ఉన్నది అంటున్నాం. ఇక్కడ ఇప్పుడు రెండు వేళ్ళు ఉన్నాయి, ఈ రెండు వేళ్ళ మధ్యలో లైట్ ఉందా లేదా, ఏమంటే ప్రకాశం వల్ల ఈ వేలు తెలుస్తుంది, ప్రకాశం వల్ల ఈ వేలు తెలుస్తుంది, ఈ రెండు వేళ్ళకి మధ్యలో ప్రకాశం ఉందా లేదా, ఈ వేలు కనపడుతుంది, ఇక్కడ ప్రకాశం ఉంది, ప్రకాశం తెలుస్తుంది, ఈ మధ్యలో ప్రకాశం ఉందని మీకు తెలుస్తున్నదా, తెలియడం లేదు, కానీ ఉన్నదా లేదా. కనుక ఒక ప్రకాశాన్ని మనం తెలుసుకోవాలంటే ఒక వస్తువు ఉంటే తెలుస్తుంది, లేకపోతే అది ఉన్నట్టు తెలియదు. తెలియనంత మాత్రాన అది లేదని చెప్పగలవా? ఇప్పుడు చెప్పలేవు కదా, అవునా? అలాగే శరీరం ఉంటే ఆత్మ ఉన్నట్లుగా తెలుస్తుంది, శరీరం లేకపోతే అది ఉన్నప్పటికీ కూడా లేదని అనుకుంటాము. ఉన్నది ప్రకాశం లాగానే, అది శరీరం ఉంటే వ్యక్తం అవుతుంది, శరీరం లేకపోతే వ్యక్తం కాదు. ఇప్పుడు వేలు ఉండడం వల్ల ప్రకాశం వ్యక్తమైంది, ఇది వ్యక్తమైంది. ఇక్కడ వ్యక్తం కావడానికి ఏం లేదు. అదేవిధంగా శరీరం ఉన్నప్పుడు వ్యక్తం అవుతుంది. మనం ఇంతకు ముందు కూడా ఉన్నాము, శరీరం లేకనప్పటికి కూడా ఆత్మరూపంలో ఉన్నాం. అర్థమైందా? మరి శరీరం పోతుంది కదండి, శరీరం పోతుంది కదా తర్వాత, అప్పుడు కూడా ఉంటాము. శరీరం రాకముందు ఉన్నాము, శరీరం వచ్చిన తర్వాత ఉన్నాము, శరీరం పోయిన తర్వాతను ఉంటాం. ఇంకొక ఉదాహరణ చెప్తాను. గదిలో లైట్లు ఉన్నాయి, ఇక్కడ రాత్రిపూట చీకటిగా ఉంది బయట, అటు చీకటి ఇటు చీకటి అంతా చీకటి, గదిలో మాత్రం ప్రకాశం ఉంది. గదిలో మాత్రం ప్రకాశం ఉంది. ఒక బాణాన్ని అట్లా వదిలిపెట్టామనుకోండి, అటు నుంచి ఇటు, ఇక్కడ వ్యక్తం అవుతుంది, అక్కడ వ్యక్తం కాదు, బయట వ్యక్తం కాదు. బాణం ఉన్నదా లేదా? బాణాన్ని అటు నుంచి ఇటు వదిలిపెడితే అటు నుంచి వెళ్ళిపోయిందండి కిటికీలో నుంచి. ఒక బాణం, ఒక రాయి అనుకోండి, రాయి ఒక స్టోన్ గనక ఆ కిటికీలో నుంచి అట్లా వేసామనుకోండి, ఆ రాయి చీకట్లో ఉన్నప్పుడు తెలియలేదు, ఆ కిటికీ దాటిన తర్వాత మళ్ళీ తెలియదు, కానీ మధ్యలో తెలుస్తోంది. ఎందుకని? ప్రకాశం ఉంది కనుక తెలుస్తుంది. కనుక శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. శరీరాలు ఉన్నప్పుడు అది వ్యక్తం అవుతుంది, శరీరాలు లేనప్పుడు అది వ్యక్తం కాదు. శరీరాలు లేనప్పుడు అది వ్యక్తం కాదు. అందుకని ఇమేజ్ నచేవ న భవిష్యామః, భవిష్యామః న ఇతి న, మనం లేకపోవడం అంటే భవిష్యత్తు కాలంలో మనం ఉండము అనేటువంటిది లేదు, ఎప్పుడు ఉంటాము. ఆత్మదృష్ట్యా శరీరం ఉంటుందా అండి? ఉండదు, శరీర దృష్టిలో ఉండం, కానీ శరీరం పోయినా కూడా మనం ఉంటాము. ఉన్నదని ఎలా తెలుస్తుందయ్యా అన్నాడు. అయ్యో ఉన్నదని తెలియకపోదు నాయన, అది ఉండ తెలియాలి అంటే శరీరం కావాలి, శరీరం లేకుండా అది తెలియదు అన్నాం. సర్వే వయమతః పరం భవిష్యామః ఏవ న భవిష్యామః ఇతి న. వయం అందరిని కలిపి చెప్తున్నాడు, మనందరము కూడా అంటే భవిష్యత్తు కాలంలో, రాబోయే కాలంలో ఉండము అనేటటువంటిది లేదు. అంటే ఉంటాము, ఎప్పుడూ ఉంటాము. అంటే శరీరానికే కాని మరణం ఆత్మకి కాదు. ఇది మనకు అర్థం కాదని కృష్ణ పరమాత్మకి బాగా తెలుసు. అందుకని 13, 14, 15 శ్లోకాల్లో ఆత్మ ఎలా నిత్యం అనే దాన్ని ఆయనే చెప్పబోతున్నారు. మనకు అర్థం కాదని ఆయనకి తెలుసు బాగా, ఎందుకంటే ఈ భాష ఎవరికి అర్థం అవుతుంది? ఆత్మ అంతకు ముందు ఉన్నది, ఇప్పుడు ఉండబోతున్నది, అంటే అప్పుడు ఉన్నది ఉండబోతున్నది అంటే ఇప్పుడు ఉన్నదా లేదా? ఇప్పుడు ఉన్నదని చెప్పక్కర్లేదు, ఎందుకంటే వ్యక్తం అవుతోంది కనుక శరీర రూపంలో, కనుక ఇప్పుడు ఉన్నది అందరూ ఒప్పుకుంటారు. కానీ అంతకు ముందు ఉన్నది తర్వాత ఉంటుందంటే ఎవరికి లేదు. అందుకనే 13వ శ్లోకంలో చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. చూస్తాం 13వ శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతరః ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. అదే విషయాన్ని కృష్ణ పరమాత్మ విడమర్చి చెప్తున్నారు ఇక్కడ. ఈ కుండ అనేది పుట్టింది. కుండకి పుట్టుక ఉంది, మరణం ఉంది. ఏముంది నా చేతిలో? ఏముంది నా చేతిలో? కుండ. కుండ పుట్టింది, కుండ పగిలిపోతే మరణించినట్టే. కుండకి పుట్టుక ఉంది, మరణం ఉంది. కుండ అనే పేరు చెప్తే పుట్టుక, మరణం. మట్టి అన్నాం అనుకోండి, మట్టికి పుట్టుక లేదు, మరణము లేదు. కుండ అంటే పుట్టుక, మరణం. మట్టి అంటే పుట్టుక లేదు, మరణం లేదు. అదేవిధంగా అల అన్నాం అనుకోండి, నీటి అల, అల పుడుతుంది, కాసేపు ఆగంగానే పోతుంది. అల పుట్టింది, నశించింది. కానీ నీరు పుట్టింది అనం, నశించింది అనం. నీరు, జలం, జలానికి పుట్టుక లేదు, మరణం లేదు. అల పుట్టిందంటాం, అల నశించింది అంటాం. ఈ డెస్క్ను చూసారా, ఇది పుట్టింది, మళ్ళీ కొంతకాలానికి నశించిపోతుంది. కానీ ఆ చెక్క అనేది ఎప్పుడూ ఉంటుంది. చెక్కకి పుట్టుక లేదు, మరణం లేదు. కానీ డెస్క్కి పుట్టుక ఉంది, మరణం ఉంది. అదేవిధంగా వ్యక్తి, మనం చిన్నప్పటి నుంచి కృష్ణ పరమాత్మ చెప్పేది ఏంటంటే, మనం చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలుగా ఉన్నాం. ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు, బాలుడు వాడు, చిన్నపిల్లడు, బాల్యావస్థ అంటాం. మరి 15 ఏళ్ళు రాగానే కౌమార అవస్థ అంటాం. 30 ఏళ్ళు 20 ఏళ్ళు దాటంగానే యవ్వనావస్థ అంటాం, యూత్. మళ్ళీ 40 దాటంగానే, 50 రాగానే వృద్ధాప్యం, జరావస్థ. ఈ బాల్యావస్థ, కౌమారావస్థ, యవ్వనావస్థ, ముసలితనం, ఇవన్నీ ఎవరికండి వస్తున్నాయి? ఒకే వ్యక్తికి కదా వస్తున్నాయి. అప్పుడు ఏమంటాడు, నేను చూసావా, నేను చిన్నప్పుడు ఎంత చిన్నవాడిగా ఉన్నానో, ఎంత పరిగెడుతున్నానో అంటాడు. చిన్నప్పుడుగా ఉన్నప్పుడు బోర్లా పడుతున్నప్పుడు ఫోటో చూసుకో అంటాడు కదా, ఆ వ్యక్తే కదా. ఆ వ్యక్తి చిన్నప్పటి ఫోటో. ఇప్పుడు మీ అందరూ మీ ఫోటోలు చూసుకోండి. చిన్నప్పటి ఫోటో, పాకేటప్పుడు ఒక ఫోటో తీస్తారు, తర్వాత కూర్చున్నప్పుడు ఒక ఫోటో తీస్తారు, మళ్ళీ పరిగెట్టేటప్పుడు ఒక ఫోటో తీస్తారు, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక ఫోటో తీస్తారు. అట్లా పెరిగిన తర్వాత ఫోటోలు చూసుకుంటూ ఉంటే ఆ ఫోటో చూసేవాడు ఒక్కడే, కానీ అవస్థలన్నీ మారినయా లేదా? బాల్యావస్థ నాకే, యవ్వనావస్థ, కౌమారావస్థ నాదే. కౌమారం అంటే ఏం లేదు, 13 నుంచి 19 ఏళ్ల వరకు కౌమారం, టీనేజ్ని కౌమారం అంటారు. కుమారావస్థ, కౌమారం. ఈ కౌమారావస్థ తర్వాత యవ్వనావస్థ అన్నారు. యవ్వనావస్థ అంటే ఏంటి? యవ్వనంలో ఉండడం, మనిషి యంగ్ అంటారు చూసారా, ఆ అవస్థ. ఆ యవ్వనావస్థలో ఉన్నప్పుడు కాలేజీలో చదివేటప్పుడు ఫోటో, అది నేనే. ముసలితనం వచ్చినప్పుడు అది నేనే. ఇప్పుడు ఇన్ని అవస్థలు, 4 అవస్థలు అనుభవిస్తున్న వ్యక్తి ఒక్కడే. శరీరానికి బాల్యావస్థ ఉన్నది, కౌమారావస్థ ఉన్నది, యవ్వనావస్థ ఉన్నది, వృద్ధాప్యం. ఇప్పుడు అందుకే చూపించడానికి ఏమైనా అబ్బాయి వచ్చాడు క్లాస్కి వేళ, చూడండి బాల్యావస్థ అంటే అది. అమ్మ మీద పడుకుంటాడు, ఎట్లా? మీరు పడుకోరు కదా, ఆ పిల్లలు పడుకుంటారు వాళ్ళ అమ్మ మీద పక్కన పడుకోరు. ఏమంటే వాళ్ళందరూ కౌమారావస్థలో ఉన్నారు. కనుక బాల్యావస్థ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కౌమారావస్థ వాళ్ళు ఉన్నారు, తర్వాత యవ్వనావస్థ, యవ్వనావస్థ వాళ్ళు ఉన్నారు. యవ్వనంటే 30 లోపు అనమాట, 35 లోపు, 40 లోపు అనుకుందాం. 40 లోపు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ చాలామంది. కనుక యవ్వనావస్థ వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నాం, వృద్ధాప్యవస్థ. అవస్థలన్నీ శరీరానికి మారుతున్నాయి. కానీ ఆ అవస్థను తెలుసుకున్న వ్యక్తి మారడు. ఆ జీవుడు అంటాం, దేహి అంటాం. ఆ వ్యక్తి లేక దేహి, ఆ దేహంలో ఉండి ఆ దేహం యొక్క బాల్యావస్థ, కౌమారావస్థ, యవ్వనావస్థ, వృద్ధాప్యావస్థని తను తెలుసుకుంటున్నవాడు ఆ శరీరానికంటే వేరా కాదా? వేరు. అర్థమైందా? కనుక నేను తెలుసుకునేవాణ్ణి, నాకు బాల్యావస్థ లేదు, నాకు యవ్వనావస్థ లేదు, నాకు కౌమారవస్థ లేదు, వృద్ధాప్యము లేదు. ఈ అవస్థలన్నీ ఎవరికండి? శరీరానికి. అప్పుడు మరణావస్థ కూడా? అబ్బా, అదే అంటే మరణావస్థను తెలుసుకోవడానికి నాకు ఈ శరీరం లేకపోవడం వల్ల నేను తెలుసుకోలేకపోతున్నాను. అది అంతిమ అవస్థ. బాల్యావస్థ తెలుసా లేదా మీకు? మీ బాల్యావస్థ ఏమండి? నాకు బాల్యావస్థ తెలియలేదండి. ఏ, బాల్యావస్థ తెలియకుండా ఎట్లా వస్తావు ఇక్కడికి? అందరికీ మన బాల్యావస్థ మనకు తెలిసిందే కదా. యవ్వనావస్థ తెలిసింది, అదే వృద్ధాప్యావస్థ తెలుస్తుంది, తెలుస్తున్నది కొంతమందికి. కానీ మరణావస్థ తెలియడానికి శరీరం లేదు. అది అర్థమైందా? అది ఆరవ వికారం. జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. ఇప్పుడు జాయతే, పుట్టాం మనందరం, వర్ధతే పెరుగుతున్నాం బాల్యావస్థ నుంచి కౌమారం, వర్ధతే విపరిణమతే యవ్వనావస్థలోకి వెళ్ళాం, రింకులు స్టార్ట్ అవుతాయి కొంచెం కొంచెం, తెల్ల జుట్టు స్టార్ట్ అవుతుంది. విపరిణమతే పరిణామం చెందిందా లేదా? మన ఫోటోలు చూసుకుంటే మనకే తెలుస్తుంది. ఆల్బమ్ పేజీలు పేజీలు తిప్పుతూ ఉంటే ఆ పచ్చిందప్పుడు చూడండి, ఏ ఎంత బాగున్నాను, సన్నగా మునక్కాయ మునక్కాయలాగా ఉన్నా, ఇప్పుడు గుమ్మడికాయలాగా అయిపోయినా. అది ఆ శరీరం. అవన్నీ మారుతూ ఉన్నాయి. వర్ధతే విపరిణమతే మార్పు చెందుతూ ఉంది. వినశ్యతి, వినశ్యతి మాత్రం తెలియడానికి ఖాళీ. తెలుసుకోవడానికి శరీరం లేదప్ప. శరీరం లేకపోతే ఎలా తెలుసుకుంటాం? కానీ మరణించిన తర్వాత కూడా నేను తెలుసుకునేవాణ్ణి, తెలుసుకోవడానికి ఇంద్రియాలు లేవు కనుక నేను తెలుసుకోలేను. కానీ ఇది మరణావస్థ ఉన్నది, కానీ నాకు మరణావస్థ లేదు. మరణావస్థ ఎవరికి ఉన్నది? శరీరానికి. అప్పుడు మరణ భయం అవసరమా? అవసరం లేదు. మరణావస్థ శరీరానికి. శరీరం మరణిస్తే నేనెందుకు భయపడాలి? శరీరం బాల్యావస్థ నుంచి వృద్ధాప్యానికి వచ్చింది, దిగులు పడుతున్నారా? మారుతుంది, మార్పు వస్తూ ఉంటే దిగులు పడతామా? పడం కదా. అదేవిధంగా మరణావస్థ అనేది ఒక మార్పు, అదొక వికారం. ఇప్పుడు నేను ఇది తెలుసుకున్న వాడిని వికారం చెందానా? నాలో మార్పు ఉందా తెలుసుకున్న వాళ్ళు? చిన్నప్పుడుని తెలుసుకున్నవాణ్ణి నేనే, యవ్వనాన్ని తెలుసుకున్నవాణ్ణి నేనే, ముసలితనాన్ని తెలుసుకునేవాణ్ణి నేనే. ఈ నేనులో మార్పుందా? నేనులో మార్పు లేదు, శరీరంలో మార్పు ఉంది. కనుక నాలో మార్పు లేదు కనుక నేను నిత్యుణ్ణి అన్నారు. నిత్య అదే చెప్తున్నారు చూడండి. అస్మిన్ దేహిన, దేహిన అంటే శరీరాన్ని ధరించినటువంటి వ్యక్తి, శరీరి. దేహిన అంటే ఆత్మ, శరీరి, శరీరం. శరీరము, శరీరం అంటే ఇక్కడ శరీరి, శరీరము కలిగిన వాడు శరీరి. ఆత్మ శరీరి దేహి అనేది జీవాత్మ అని పేరు ఇక్కడ. ఈ జీవాత్మ అస్మిన్ దేహే, ఈ శరీరమునందు ఏమేం తెలుసుకుంటున్నాడు? కౌమారం, యవ్వనం, జరా. బాల్యం మనం రాసుకోవాలి అక్కడ, సప్లై చేసుకోండి. ఎందుకంటే బాల్యం లేకుండా కౌమారం రాదు కదా. బాల్యావస్థ అంటే చిన్నపిల్లవాడి అవస్థ, చిన్నపిల్లల అవస్థ అనమాట బాల్యావస్థ. కనుక చిన్నవాడిగా ఉంటేనే కదా పెద్దవాడు అవుతాడు. బాల్య కౌమారం, బాల్యావస్థ, కౌమారావస్థ, కిషోరావస్థ అంటారు. 13 నుంచి 19 వరకు కిషోరావస్థ, కిషోరం. యవ్వనావస్థ, జరా, ముసలితనం. తథా అట్లే అదేవిధంగా దేహాంతర ప్రాప్తి, వేరే దేహాన్ని పొందడం, వేరే దేహాన్ని పొందడం. దేహ అంతరం మీన్స్ వేరే దేహము. ఈ శరీరం ఇప్పుడున్నది, ఈ శరీరం పోయిన తర్వాత మరొక శరీరం వస్తుంది. ఆకాశం ఉదాహరణ చెప్తారు ఇక్కడ శాస్త్రంలో. ఇప్పుడు ఒక చోట ఇల్లు కట్టామండి మనం, ఒక ఇల్లు కట్టాం. ఆ ఇల్లు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత పాత పడిపోతుంది. పాత పడుతుందా పడదా? పాత పడిన తర్వాత ఆ ఇల్లుని ఏం చేస్తారు? పడగొడతారు. మళ్ళీ ఏం చేస్తారు? కొత్తగా కడతారు. అక్కడ ఉన్న చోటు ఉంది చూసారా, ఇల్లు కట్టడానికి ముందు ఒక చోటు ఉంది, అవునా? ఆ ఇల్లు పడగొట్టాం, మళ్ళీ ఏం చేస్తాం? అదే చోట్లో కొత్త. మా తాతల నాటి ఇల్లు అండి ఇది అంటుంటారు కదా, మా తాతలు ఇచ్చింది, ఇప్పుడంతా మోడర్న్గా కట్టుకోవాలి ఫ్లాట్స్ అని చెప్పి ఆ చోట్ల పాత ఇంటిని పడగొట్టి కొత్త ఇల్లు కడతాం. ఆ చోటు మాత్రం అదే చోటు. అందుకని ఇల్లు పాత పడంగానే ఏం చేస్తాం? డిమాలిష్ చేసేస్తాం. ఆ చోటుని ఏం చేస్తారు మీరు? చోటుని ఏమీ చెయ్యలేరు. అదే చోటు, అదే స్క్వేర్ ఫీట్, అదే గ్రౌండ్. మళ్ళీ ఏం చేస్తాం? టక 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 గోడలు కట్టేసి న్యూ పెద్ద అబ్బాయికి ఇల్లు, చిన్న అమ్మాయికి, చిన్న అబ్బాయికి ఇట్లా డివైడ్ చేస్తాం. కనుక ఇళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏది పోతూ రాదు? ఉంటూ ఉండేదేంటి? అప్పుడు చోటు నిత్యమా కాదా? ఇల్లు అనిత్యం, అశాశ్వతం. ఇల్లు అనిత్యం, అశాశ్వతం అన్నారు. కనుక ఇల్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చోటు అనేది పోదు, దాన్ని ఏమీ చేయలేవు. ఉపయోగించుకుంటావు. నువ్వు ఇల్లు ఉపయోగించుకుంటున్నావా, చోటు ఉపయోగించుకుంటున్నావా? చోటునే ఉపయోగిస్తున్నావు. ఆ ఇల్లు గోడలు కట్టడం వల్ల, గోడలు తప్పితే ఇల్లు ఎక్కడుందండి? ఇల్లు ఎక్కడుంది? గోడలే కదా ఉంది. కుడివైపు గోడ, ఎడంవైపు గోడ, వెనుక గోడ, ముందు గోడ, నాలుగు గోడలు కలిపి ఇల్లుని పేరు పెట్టావు. నువ్వు ఉపయోగించుకునేది ఇల్లు కాదు, చోటు. ఇప్పుడు హాల్లో మనం ఏది ఉపయోగించుకుంటున్నాం? హాలా చోట? ఒక్కసారి మళ్ళీ చెప్పండి పెద్దగా. ఈ చోటు ఉపయోగించుకుంటున్నాం, అవునా? కనుక మనకు ఉపయోగపడేది ముఖ్యంగా ఏది? చోటు. అదేవిధంగా ఈ శరీరం అనేటటువంటి గోడ, ఇల్లు, ఇది ఇల్సి లాంటిది. ఇది వస్తుంది, ఇల్లు పాతపడంగానే కొట్టేశామన్నాం కదా, శరీరం పాతపడగానే డిమాలిష్. మళ్ళీ ఏమిటి? కొత్త శరీరం. దేహాంతర ప్రాప్తి. కొత్త ఇల్లు కట్టుకుంటే పాత ఇల్లు పడగొడుతుంటే ఏడుస్తామా? ఏడవం కదా, కొత్త ఇల్లు వస్తుంది, కొత్త ఇల్లు వస్తుంది అని చెప్పి కలలు కంటాం, అవునా? కొత్త ఇల్లు వస్తుంది అని. పాత ఇల్లు పోతే పోని, అన్ని నీళ్లు కారుతూ ఉన్నాయి, అంతా లీక్ ఎక్కడ పట్టినా కూడా పోతే పోని అంటావా లేదా? అంత కన్వీనియంట్గా లేదు. ఇప్పుడు మోడర్న్గా ఉన్నవన్నీ లేవు మా ఇంట్లో, కొత్తగా కావాలి మాకని చెప్పి పాతబడిన శరీరం ఏం చేస్తుంది? ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, అంతా రిపేర్, ఎక్కడ పట్టినా రిపేర్. ఇట్లాంటి రిపేర్ శరీరాన్ని పెట్టుకొని ఏం చేస్తాం మనం? కొత్త శరీరాన్ని తెచ్చుకుందాం అంటామా లేదా? అదే దేహాంతర ప్రాప్తి అంటే న్యూ హౌస్ ఎంట్రీ అని అర్థం. ఎవరికి? చోటుకు కాదు, ఆత్మకి. ఆత్మ ఎప్పుడు ఉన్నది? శరీరం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కొత్త శరీరం వస్తుంది, పాత శరీరం పోతుంది. ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఈ శరీరానికి ముందు, అంతకుముందు శరీరం ఉన్నది, ఒక శరీరం. ఆ శరీరంలో నుంచి మళ్ళీ ఈ శరీరం, ఈ శరీరం మళ్ళీ ఇంకొక శరీరం. కనుక ఇప్పుడు ఏమిటి అర్థం దీని విషయం? ఆత్మ నిత్యః. ప్రకాశం, ఆకాశం. ఆకాశం అంటే చోటు, తమిళంలో ఎడవడి అంటారు కదా. చోటుని ఏమంటారు? స్పేస్ అంటారు. ఇప్పుడు ఇక్కడికి రాగానే అండి అక్కడ చోటు ఉందా, నేను కాసేపు కూర్చోవచ్చా అంటారు. నేను కూర్చోనా, అక్కడ చోటు ఉందా అంటారు. చోటుని చూస్తామా మనం కళ్ళతో? ఇక్కడ ఈ స్థలాన్ని చూడగలరా మీరు కళ్ళతో? ఇప్పుడు ఇది పెడితే ఇక్కడ చోటు ఉందండి, ఓయ్ పెట్టాం కదా చోటు ఉంది అంటాం. కానీ అదే తీసేసా అనుకో, ఇప్పుడు కనపడుతుందా? అక్కడ కనపడదు. ఇక్కడ ఇది ఉంటే ఆ తోట అంటే తెలుసు. ఒకటి ఉండాలి, దానికి రూపం లేదు. తోటకు రూపం లేదు, ప్రకాశానికి రూపం లేదు. ఆ రూపం లేనివి రూపం ద్వారా తెలుసుకోవాలి. అర్థమైందా? రూపం లేనివి ప్రకాశానికి రూపం లేదు. ఇక్కడ ఈ వేలుకి మధ్యలో ప్రకాశం ఉందా లేదా? దానికి రూపం లేకపోవడంలో అది కనపడదు. అదే ఇక్కడ ఈ మధ్యలో ఒక పుష్పాన్ని పెట్టాననుకోండి, ఉన్నది చోటు, ప్రకాశం ఉన్నది, ఎలా తెలిసింది? అది విషయం. మొదటి కోర్సులో ఈ మాత్రం అర్థమైందా? ఇప్పుడే అర్థమవుతుంది. అందుకే రెండో కోర్సు అర్థమైందా? ఇప్పుడు రెండో కోర్సు ఎందుకు రావాలనేది అర్థమైందా? రెండో కోర్సులో వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరే ఉన్నారు. మొదటి కోర్సులో ఉన్నవాళ్ళు, రెండో కోర్సులో ఉన్నవాళ్ళు ఇద్దరే మిగిలారు. ఇక్కడ మిగతా భాషలో ఆయన విన్నాడు ఇంగ్లీష్లో. కనుక మీరు ఇప్పుడు మొదటి కోర్సు చదివే వాళ్ళకి మీకు అర్థం కావచ్చు, ఆవిడ కూడా వినుండొచ్చు, విన్నదో లేదో తెలియదు నాకు. కనుక రెండు మూడు సార్లు వినాలి. ఇప్పుడు అర్థమైందా? ఇది అంత తేలిగ్గా అర్థమయ్యే విషయం కాదు. మీకు కొంచెం అర్థం కానట్లు ఉంటుంది, తర్వాత అర్థం అవుతుంది, మళ్ళీ వింటారు. ఇంటికి వెళ్ళి రికార్డు పెట్టుకొని వినాలి అది. ఇప్పుడైతే ఏమిటంటారన్నారు, ధీరహ న ముహ్యతి, ధీరుడైన వాడు శోకించడు అన్నారు. ధీరుడంటే ఎవరు? జ్ఞాని అని అర్థం. జ్ఞాని శోకించడు అని అర్థం. ధీరహ అంటే జ్ఞాని, జ్ఞాని శోకించడు, ధీరహ. తర్వాత శ్లోకం చదువుతాం, 14. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం తితిక్షస్వ భారతం. ఆత్మ నిత్యం అని చెప్పిన తర్వాత ఈ శరీరం అనాత్మ అనిత్యం అని చెప్తున్నారు. ఆత్మ నిత్యం అని తెలుసుకున్నాం, అనిత్యమైనది ఏదో ఉండాలి కదా. అనిత్యమైనది ఏమిటి అంటే ఈ శరీరం. శరీరం మాత్రమే కాదు, ఈ ఇంద్రియాలు, అనుభవించే విషయాలు, ఇవన్నీ అనిత్యం. నిత్యమైనది ఆత్మ అయితే అనిత్యమైనది ఏమవుతుంది? అనాత్మ. నిత్యమైనది ఆత్మ, అనిత్యమైనది అనాత్మ. ఇప్పుడు ఆత్మ నిత్యమైనది, అప్పుడు ఈ శరీరం అనాత్మ. అనిత్యం కనుక అనాత్మ. శరీరం నిత్యమా అనిత్యమా? అనిత్యం. అనిత్యమైనది ఏమవుతుంది? అనాత్మ అవుతుంది. అప్పుడు ఈ శరీరాన్ని చూస్తూ మీరేం తెలుసుకోవాలి? అనాత్మ అంటే ఏమిటి? దానికి లక్షణాలను మనం తెలుసుకోవాలి. ఏమిటయ్యా అంటే చెప్తున్నారు చూడండి, మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీత ఉష్ణ సుఖ దుఃఖదాహ. మాత్ర అంటే ఇంద్రియాలు, జ్ఞాన ఇంద్రియాలు, కన్ను, ముక్కు, చెవు, నాలుక, స్పర్శ, ఇవన్నీ కూడా జ్ఞాన ఇంద్రియాలు. కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం, ముక్కుతో వాసన చూస్తాం, నాలుకతో రుచి చూస్తాం, ఈ యొక్క చర్మంతో స్పర్శను తెలుసుకుంటాం. కనుక ఈ యొక్క తెలుసుకునే విషయాలన్నీ బయట ఉన్నాయి, వాటిని స్పర్శాహ అంటారు. స్పృశ్యంతే ఇది స్పర్శాహ. ఇప్పుడు ఈ పుష్పం ఉంది, ఈ పుష్పం ఎవరు చూస్తున్నారు? ముక్కు చూస్తుందా, కళ్ళు చూస్తున్నాయా, చెవులు చూస్తున్నాయా? కళ్ళు చూస్తున్నాయి. కనుక కంటి యొక్క విషయం ఇది, దీన్ని స్పర్శ అంటారు. కన్ను దీన్ని స్పర్శిస్తున్నది. ఇప్పుడు నా మాటను మీరు వింటున్నారు, నా యొక్క మాటల శబ్దాన్ని మీ చెవులు వింటున్నాయి. కనుక నా మాటలు స్పర్శాహ. ఎవరికి? కళ్ళకే, ముక్కుకే, చెవులకే? చెవులకి. ఆ విధంగా ఒక్కొక్క విషయం ఉంటుంది ఆ జ్ఞాన ఇంద్రియాలకి, వాటిని స్పర్శలు అంటారు. ఇవి కలిసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సంతోషాన్ని ఇస్తాయి, ఒక్కొక్కసారి దుఃఖాన్ని ఇస్తాయి. ఒక్కొక్కసారి సంతోషాన్ని ఇస్తాయి, ఒక్కొక్కసారి దుఃఖాన్ని ఇస్తాయి. కనుక సంతోషం, దుఃఖం అనేది ఏ రూపంలో వస్తాయి? శీత ఉష్ణ సుఖ దుఃఖ దాహ అంటే ఇచ్చేవి అన్నారు. శీతం అంటే చల్లదనం, చల్లదనం ఆనందంగా ఉంటుంది, ఉష్ణము ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు? చలికాలంలో. చల్లదనం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది? ఎండాకాలంలో. కనుక ఎండాకాలంలో చల్లదనం ఆనందంగా ఉంటుంది, చలికాలంలో ఉష్ణం ఆనందంగా ఉంటుంది. ఎండాకాలంలో అగ్ని నక్షత్రంలో స్వెటర్ వేసుకుంటారా? వేసుకోరు. చలికాలంలో స్వెటర్ వేసుకుంటారు. ఎండాకాలంలో ఏసీ ఉంటే బాగుండు అని చెప్పి చూస్తాం. కనుక ఏం చేస్తాయి ఇప్పుడు ఈ చలి ఉష్ణం అనేటువంటివి? సుఖాన్ని ఇస్తూ ఉంటాయి, దుఃఖాన్ని ఇస్తూ ఉంటాయి. అదే మీకు డిసెంబర్ నెలలో మా ఇంటికి వచ్చినప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి, డీప్ ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ వాటర్ ఇచ్చాననుకోండి, దుఃఖాన్ని ఇస్తుందా సుఖాన్ని ఇస్తుందా? దుఃఖాన్ని ఇస్తుంది. అదే ఎండాకాలం మంచి ఎండలో వచ్చినప్పుడు హాట్ హాట్గా ఏదైనా ఇచ్చాననుకోండి, ఏమండి చల్లగా ఏమన్నా ఉంటే ఇవ్వండి అని, అంటే దుఃఖాన్ని ఇస్తుంది అదే సుఖాన్ని ఇస్తుంది. ఆ వస్తువులో ఉందా సుఖం దుఃఖం, లేకపోతే నీ మనస్సులో ఉందా? ఇప్పుడు మనస్సులో ఉంది. కనుక ఒక్కొక్కసారి నీ ప్రయత్నం లేకుండానే కాఫీ తాగుతాం, అది వేడిగా ఉందని తెలియదు, తాగంగానే అబ్బా నాలికి కాలుతుంది. ఏం చేయాలి? ఏం చేస్తాం? ఓర్చుకో అంటున్నాడు కృష్ణ పరమాత్మ. తితిక్షస్వ, తితిక్షస్వ అన్నారు. ఆగమా పాయిన, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సుఖ దుఃఖాలు, వాటిని ఓర్చుకో అన్నారు. వృద్ధాప్యం సుఖమా దుఃఖమా? దుఃఖ. బాల్యావస్థ చదువుకునే పిల్లల్ని అడగండి సుఖమా దుఃఖం అంటే, ఇప్పుడు ఎగ్జామ్స్ టైం దుఃఖమో దుఃఖం అండి, నేను కూడా మా నాన్నలాగా సంపాదిస్తే హాయిగా ఉంటుంది అంటాడు వాడు. మనమేమంటాం? అప్ప చదువుకున్న రోజులే హాయిగా ఉన్నాయండి అంటాం. కనుక ఏ అవస్థ హాయి ఇప్పుడు చెప్పండి? అవస్థలన్నీ అవస్థలే. కనుక కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, ఓర్చుకో నాయన, అవన్నీ అట్లా ఉంటూ ఉంటాయి అన్నాడు. తితిక్షస్వ అన్నారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.